Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం జనవరి 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. జాగృతి వీక్లీ 69 సంవత్సరాలకు వెలువడుతున్న వారపత్రిక. ఇందులోంచి కొన్ని అంశాలను తీసుకుని మీతో డిస్కస్ చేయడం, షేర్ చేయడం జరుగుతోంది ప్రియమైన మీతో కార్యక్రమంలో. అలాగే ఇవాళ రసాయన క్రిమి సంహారకాలతో ముప్పే అన్న అంశం గురించి. ఏటా పెరుగుతున్న రైతు మరణాలు. మహారాష్ట్రలోని యావత్మాల్లో 36 మంది, ఏపీలో 14 మంది రైతులు మృతి. నాసిరకం పురుగు మందులు కట్టబెడుతున్న కంపెనీలు, చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థల ఆందోళనలు. రసాయన క్రిమి సంహారకాల వినియోగం దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వాటి వినియోగం వల్ల ఏటా 10,000 మందికి పైగా రైతులు విష ప్రభావానికి గురవుతున్నారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ లెక్కల ప్రకారం రసాయన క్రిమి సంహారకాల కారణంగా ఏటా 10,000 మంది రైతులు అనారోగ్యాల పాలవుతున్నారు. 2015 సంవత్సరంలో వాటి బారిన పడి దేశవ్యాప్తంగా 7,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన విదర్భ ప్రాంతంలోని యావత్మాల్లో 100 మంది రైతులు రసాయన క్రిమి సంహారకాల బారిన పడ్డారు. సుమారు 1,600 మంది ఆసుపత్రుల పాలయ్యారు. 36 మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 33 మంది రైతులు మృతి చెందగా వారిలో 14 మంది పురుగు మందుల విష ప్రభావంతో మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. దీంతో వ్యవసాయంలో క్రిమి సంహారకాల వినియోగంపై దేశవ్యాప్తంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని విదర్భ ప్రాంతమైన అకోలా, అమరావతి, బుల్దానా, నాగ్పుర, బాంద్రా ప్రాంత రైతులు పంట సాగులో అధికంగా రసాయన క్రిమి సంహారకాలను వినియోగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గత 3 ఏళ్లుగా పురుగు మందుల వినియోగం వల్ల రైతు మరణాల సంఖ్య పెరిగిందని పలు స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. విదర్భలో రైతు మరణాలకు రసాయన పురుగు మందులే ప్రధాన కారణమని కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమ వాదనని బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఎంతో ప్రమాదకరమైన విషపూరిత రసాయన పురుగు మందుల్ని రైతులకు కట్టబెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన క్రిమి సంహారకాల్ని సైతం మన దేశంలో అమ్ముతూ రైతుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటికే రసాయన క్రిమి సంహారకాల వినియోగం వల్ల విదర్భలోని పంట పొలాలు విషమయమయ్యాయి. చాలా మంది రైతులకు కంటిచూపు మందగించింది. మరికొంతమందికి శ్వాసకోశ వ్యాధులు వచ్చాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర పంటలకు వాడే రసాయనాలను పత్తి పంటకు వాడిన కారణంగా ఈ దుస్థితి ఏర్పడినట్లు పేర్కొన్నారు. కంపెనీల ఏజెంట్లు రసాయన పురుగు మందులను యావత్మాల్ రైతులకు అమ్మినట్లు మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసినట్లు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతంలో పంటకు పురుగు మందును చల్లాలనే ఉద్దేశంతో రైతులు శక్తివంతమైన చైనీస్, జపనీస్ యంత్రాలను ఉపయోగించడం, ముఖానికి సరైన తొడుగులు లేకపోవడంతో రసాయనాలను నేరుగా పీల్చుకోవడం వంటివి కూడా వారి మరణాలకు దోహదం చేస్తున్నట్లు కొన్ని స్వచ్ఛంద సంస్థలు భావిస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో కృషి సేవా కేంద్రాల వైఫల్యం కూడా రైతుల మరణాలకు కారణంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా రసాయన క్రిమి సంహారకాల కంపెనీలు, ఏజెంట్లు నిషేధిత ఉత్పత్తుల్ని కూడా రైతులకు అమ్ముతున్నారు. వాటిని అరికట్టడంలో వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలమైంది. విదర్భలో రైతుల మృతి పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. రైతు మరణాలకు కారణాలను తెలుసుకోవాలని 13 అక్టోబర్ 2017న 7 సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్రిమి సంహారకాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. వారు కంపెనీల యజమానులు, ఏజెంట్లతో కుమ్మక్కయ్యారు అనే విమర్శలు లేకపోలేదు. విదర్భలో పెద్ద ఎత్తున రైతులు మరణించడం పట్ల స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో ఫడ్నవీస్ ప్రభుత్వం స్పందించి రసాయన క్రిమి సంహారకాల సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. అయితే మహారాష్ట్రలోని కొన్ని కంపెనీలు ప్రాణాంతకమైన క్రిమి సంహారకాలను రైతులకు సరఫరా చేసినట్లు తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రమాదకరమైన పోలో అనే రసాయనాన్ని ఆ కంపెనీలు పురుగు మందులలో అతిగా వాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఆ సంస్థల నుండి ఎటువంటి స్పందన లేదు. మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ పురుగు మందులు, కీటకనాశినులు, క్రిమి సంహారకాల తయారీపై పరిశోధనలు నిర్వహిస్తూ ఉత్పత్తులను తయారు చేస్తోంది. అంతేకాకుండా ఆ రాష్ట్రానికి చెందిన పలు సంస్థలు వ్యవసాయ వ్యాపార భాగస్వామ్యం కింద ఓ సంస్థతో రసాయన క్రిమి సంహారకాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అత్తిలి మండలంలోని ముగ్గురు రైతులు వరి పంటకు క్రిమి సంహారకాలను వినియోగించి మృత్యువాత పడ్డారనే వార్తలు దుమారాన్ని లేపుతున్నాయి. ఈ ఒక్క సంఘటనే కాకుండా గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్రుకోట గ్రామంలో కేవలం నెల వ్యవధిలో 20 మంది రైతులు మృతి చెందారు. అందులో ఒక రైతు మృతికి రసాయన పురుగు మందుల వాడకమే కారణమని వైద్యులు ధృవీకరించారు. మిగతా వారి మృతికి కారణాలు తెలియాల్సింది. 2016 సంవత్సరం జూలై నుంచి డిసెంబర్ మధ్యలో ఏపీలోని పల్నాడు, పిడుగురాళ్ల ప్రాంతాల్లో వందల సంఖ్యలో రైతులు ఆసుపత్రుల పాలైన విషయం ఆందోళన కలిగించింది. కోస్తా జిల్లాలో 2016 సెప్టెంబర్లో 10 మంది రైతులు క్రిమి సంహారకాల వినియోగం కారణంగా మృతి చెందినట్లు ప్రభుత్వ లెక్కలే ఆధారంగా నిలుస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అంచనాల ప్రకారం వ్యవసాయంలో మితిమీరిన రసాయన క్రిమి సంహారకాల వినియోగమే రైతుల మృతికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. వాటి వినియోగం పట్ల తీవ్ర నిర్లక్ష్యమే నేడు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల పాలిట శాపంగా మారుతోందని ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చంద్రభూషణ్ స్పష్టం చేశారు. పురుగు మందుల వినియోగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. రసాయన క్రిమి సంహారకాల వినియోగం దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సిఎస్సి అంచనా వేస్తోంది. ఏటా వాటి వినియోగం కారణంగా 10,000 మందికి పైగా రైతులు విష ప్రభావానికి గురవుతున్నట్లు ఆ సంస్థ బహిర్గతం చేస్తోంది. మోనోక్రోటోఫాస్, ఆక్సిడమింటన్, మిథైల్ వంటి ప్రమాదకరమైన రసాయనాల వినియోగం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని రైతుల పాలిట శాపంగా మారాయని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. 60కి పైగా దేశాలు ఈ రసాయనాల్ని నిషేధించాయని, 49 దేశాలు వాటిని బహిష్కరించాయని ఆధారాలు చూపుతున్నాయి. అటువంటి ప్రమాదకరమైన రసాయనాలు భారతదేశంలో బహిరంగ మార్కెట్లో దొరకడం పట్ల స్వచ్ఛంద సంస్థలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 7,717 టన్నుల పురుగు మందుల్ని దేశవ్యాప్తంగా వినియోగిస్తుండగా వాటిలో 30% అంటే దాదాపు 2,254 టన్నులు 18 రకాల క్లాస్1 క్రిమి సంహారకాలే కావడం గమనార్హం. ఇప్పటికే పలు సేవా స్వచ్ఛంద సంస్థలు రసాయన ఎరువుల వినియోగం ప్రమాదకరమని, అవి ప్రపంచ ఆరోగ్య సంస్థల నిబంధనలకు విరుద్ధమని ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా క్రిమి సంహారకాలు వినియోగించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ విషపూరిత క్లాస్1 క్రిమి సంహారకాలని నిషేధించాలి అని కోరుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం అనుపం వర్మ కమిటీ 3 ప్రమాదకర క్లాస్1 క్రిమి సంహారకాల వినియోగాన్ని 2018లోపు నిషేధించాలని సూచించింది. మిగిలిన వాటిని 2021లోపు నిషేధించాలని సూచనల్ని చేసింది. కమిటీ సిఫార్సులు పూర్తిగా అసంబద్ధమైనవని సిఎస్సి ప్రోగ్రామ్ మేనేజర్ అమిత్ ఖురానా చెబుతున్నారు. నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ రమేష్ చంద్ రసాయన క్రిమి సంహారకాల దుర్వినియోగానికి పారిశ్రామిక వర్గాలదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. వాటి నివారణకు పారిశ్రామిక భాగస్వాములు, సంస్థలు కృషి చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. కానీ పారిశ్రామిక వర్గాలు తమ వాదనను మరో విధంగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో రైతుల మరణానికి నాసిరకం, తేదీ అయిపోయిన క్రిమి సంహారకాలు కారణం కాదని, అసలు అటువంటివి మార్కెట్లో లేవనే వాదనలు ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ చైర్మన్ ఆర్జీ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. వ్యవసాయ శాఖ గుర్తింపు, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా క్రిమి సంహారకాల తయారీ, దిగుమతి, అమ్మకాలు సాధ్యపడవని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. ఒకవేళ నాసిరకాలు ఉన్నప్పటికీ అవి చీడపీడల్ని చంపడంలో ప్రభావవంతంగా పనిచేయవు, తప్పితే రైతులకు ప్రాణహాని కలిగించే స్థాయిలో ప్రభావం చూపవు అంటున్నారు. యావత్మాల్లోని రైతులు వినియోగించిన క్రిమి సంహారకాలే దేశ విదేశాల్లోని రైతులు వినియోగిస్తున్నారని, ఎక్కడా జరగని సంఘటనలు కేవలం ఇక్కడే చోటు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని ధనుక సంస్థ యజమాని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మద్యం, పొగాకు, ఎర్ర మాంసం ఇతరత్ర వాట్లాగా క్రిమి సంహారకాలు క్యాన్సర్ కారకాలు కావని వారు వాదిస్తున్నారు. అయితే వాటికి సంబంధించి ఎటువంటి పరిశోధనలు జరగడం లేదని పలువురు పారిశ్రామికవేత్తలు అంగీకరిస్తున్నారు. కేవలం ఒక నాణ్యమైన వంగడాన్ని సృష్టించడానికే 2,000 కోట్ల రూపాయల వ్యయంతో పాటు 8 నుండి 10 సంవత్సరాల కాలం పాటు పరిశోధించవలసి వస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. అందుకే వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రిమి సంహారకాలను మార్కెట్లో వినియోగిస్తున్నట్లు ఆయా సంస్థలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. అయితే వారి వాదనలు ఎలా ఉన్నా వారి వ్యాపారం మాత్రం రైతుల పాలిట యమపాశంలా మారిందని స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏమాత్రం చలనం కనిపించకపోవడం విచారకరం. పారిశ్రామిక వర్గాలు తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేస్తూ రైతుల జీవితాల్ని అగమ్య గోచరంగా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రైతులు, కూలీలు మరణాలకు ఎవరు బాధ్యత వహించాలి? రసాయన క్రిమి సంహారకాలు భారత వ్యవసాయానికి అనుకూలమేనా? నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వ సంస్థలు రైతులను బలిపశువులను చేస్తున్నాయా? తమ లాభాల కోసం పరిశ్రమలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయా అనేవి ప్రస్తుతం అతి పెద్ద ప్రశ్నలు. ఆహారాన్ని పండించే రైతులే నిర్లక్ష్యానికి గురవుతుంటే ఇక ఆహార భద్రతకు భరోసా ఉండడం అనేది కలయి అవుతుంది. ప్రియమైన మీతో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేటి ఉంటూ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మా ఇండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. టీ అడుగున ఓ గుహ ఉంది, ప్రపంచంలోనే అతి పొడవైంది. ఆ సంగతి ఇప్పుడే బయటపడింది. గుహ అంటే భూమి మీద రాళ్లతో ఉండేదే గుర్తొస్తుంది కదా మనకి. అయితే ఓ విచిత్రమైన గుహ ఉంది. ఎక్కడంటే మెక్సికో సముద్ర తీరంలో. నీళ్లలో ఉండే గుహల్లో ప్రపంచంలో ఇదే పొడవైనదిట. ఇదే దీని అసలు ప్రత్యేకత. గుహ అంటే 2-3 కిలోమీటర్ల పొడవు ఉంటుందేమో అనుకుంటున్నారేమో. దీని పొడవు ఏకంగా 347 కిలోమీటర్లుంది. అంటే దాదాపుగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లంత దూరం. ఒకసారి ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న మెక్సికో దేశ తూర్పు తీరంలో డైవర్లు సరదాగా డైవింగ్కి దిగారు. కాళ్ళు ఊపుతూ అటు ఇటు తిరుగుతూ సముద్రం లోపలి అందాల్ని చూస్తున్నారు. అంతలోనే అక్కడ ఓ గుహ కనిపించింది. దాని పైభాగం అంతా ఎంతో చిత్రంగా అనిపించింది. రాయి కరిగి కిందికి కారుతోందా అన్నట్లుంది. వెళ్లే కొద్దీ లోపలికి దారి చూపిస్తూనే ఉంది, కనిపిస్తూనే ఉంది. ఆ గుహకు దగ్గర్లో ఇంకొంతమంది డైవర్లు డైవింగ్కి వెళ్లారు. వీళ్ళకి ఇంకో గుహ అక్కడ కనిపించింది. దీంతో ఇక్కడ రెండు గుహలున్నాయని అంతా అనుకున్నారు. ఇది ఇప్పటి సంగతి కాదు, ఒకప్పటిది. ఇప్పటి వరకు మెక్సికో దగ్గరే తులుంలో 268 కిలోమీటర్ల గుహ అత్యంత పొడవైనది. ఇప్పుడు ఈ కొత్త గుహ బయటపడడంతో ఈ రికార్డు చెరిగిపోయింది. ఈ రెండు గుహల మీద పరిశోధనలు చేయడానికి ఈసారి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. గతేడాది వీరి బృందం వీటిపై పరిశోధనలు మొదలుపెట్టింది. ముఖానికి ఆక్సిజన్ సిలిండర్లు కట్టుకుని, చేతిలో లైట్లున్న మాస్కులు వేసుకుని, కొలిచేందుకు కొలతను చేతబట్టుకుని ఓ గుహలోకి బయలుదేరారు. చూస్తే పై రెండు గుహలు ఓ దగ్గర కలిసి ఉన్నాయి. ఏమిటా అని ఆరా తీస్తే ఇవి రెండూ కలిపి ఒకే పొడవైన గుహ అని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ఇలాంటి వాటిలో ఇదే పొడవైన గుహ అని తేల్చారు. దీనికి డోజ్ ఓజోస్ కేవన్ సిస్టమ్ అని పేరు పెట్టారు. ఈ కొత్త విషయం కనుక్కోవడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 7 సమయం పట్టిందన్నమాట. తర్వాత అద్భుతమైన కట్టడాలు వింతలో విశేషాలు లేవు, అయినా కొన్ని ప్రాంతాలు ఎంతో పేరు తెచ్చుకున్నాయి. వాటి పేర్లేంటో తెలుసుకోవాలందా? ఎవరికి వారే చదువుకోవాల్సిందే తప్ప ఒకరికొకరు అస్సలు చెప్పలేం. ఎందుకబ్బా అంటే ఎంత పొడవో. వేల్స్లో అంగ్లెసే అనే ఓ ద్వీపం ఉందండి. అందులో ఓ చిన్న గ్రామం. ఈ ఊళ్ళో దిగ్గానే రైల్వే స్టేషను, భవనాలు, ఇళ్ళు, సైన్ బోర్డులపై ఊరి పేరు కనిపిస్తుంది. కానీ దాన్ని చదవాలంటే 4:40 వైపులు తిప్పాల్సిందే, ఎందుకంటే ఆ పేరు టంగ్ ట్విస్టర్లా ఉంటుంది. అందుకే ఈ పేరుని చదవడానికి తెగ సరదా పడుతుంటారు పర్యాటకులు. 58 అక్షరాలతో ఉండే ఈ పేరును కాగితంపై రాస్తే 3 వస్తుంది. లాన్ఫెయిర్, పౌల్, గోంగిల్, గోగరీ, ట్రెయిన్, డ్రాబుల్, ల్యాన్, టిసియో, గోగో, గోజ్. ఇది పేరండి. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. మరి ఇక్కడి భాష ప్రకారం ఇందులో 51 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఊరి అసలు పేరు లాన్ఫెయిర్ పుల్ గ్విన్ గైల్. పర్యాటక ఆకర్షణ కోసం 1860 దీని పేరును మార్చారు. ఆ పేరే ప్రపంచంలోని పొడవైన పేర్లలో స్థానం సంపాదించింది. మ్యాప్లోనూ చేరిపోయింది అనుకోండి. తర్వాత టొమాటో, వాకాంతంగాఘ, కొవావు, ఓ టొమాటీ, టూరి, పూకా కాపీకి, మాంగా, హోరోనుకు, పొకాయ్, వెనువా, కిటానటాహు. అమ్మ నాకు వచ్చేసి చదవడం ఇదేమిటో అర్థం కాకుండా ఉంది కదా. న్యూజిలాండ్లోని పొరాంగహు దగ్గరలోని ఓ కొండ పేరు. బావో, ఈ పేరు పలకడం అటుంచి కనీసం చూసి రాయడానికి కూడా గందరగోళంగా ఉంది అనుకుంటున్నారా? అందుకే ముద్దుగా దీనికి టొమాటో అని పిలిచేస్తారు. ఇక్కడి మౌరీ భాషకు చెందిన పదం ఇది. ఈ కొండ ఎత్తు 1,001 85 పేరుతో ప్రపంచంలో పొడవైన ప్రాంతపు పేరుగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో పొడవైన అధికారిక పేరుగా గిన్నెస్ రికార్డు కూడా కొట్టింది. ఈ పొడవైన పేరున్న బోర్డుల దగ్గర నిలబడి ఫోటోలకు పోజులు ఇచ్చేస్తూ ఉంటారు సందర్శకులు. యునైటెడ్ స్టేట్స్ లోని మసాచుసెట్స్ వెబ్స్టర్ దగ్గర ఓ సరస్సు ఉంది. 1,442 8 దీవులతో ఉంటుంది ఈ సరస్సు. కొన్ని దీవులు నివాసానికి వీలుగా ఉన్నాయి వీటిల్లో. ఇదంతా సరే గాని దీని అసలు ప్రత్యేకతలు ఇవేవి కావు, ఈ సరస్సు పేరే. అవును, అదేంటో చెప్తాను వినండి. చార్గో గాగో గో 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 మాచు అగో గో 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 హా చు బునాగుగా మౌగ్. బాబాయ్, దేవులతో పేరు వేరు చేయబడ్డది అని దీని అర్థం అట. నిప్ ముక్ ఆల్గన్ కియాన్ భాషల నుంచి వచ్చింది ఈ పేరు. 45 ఉండే ఈ పేరు పొడవైన పేర్లలో 3, ఇందాక 2 చెప్పాను కదా. సో ఇలా అనమాట. ఒక్కసారి మీరు కూడా ఏమన్నా వెతకాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వాటి మిగతా విశేషాలు కూడా తెలిసిపోతే ఎక్కడున్నాయి, ఏమిటి వాటి వావి వరసలు, ఏంటి హిస్టరీ, ఏంటి మొత్తం అంతా తెలుసుకోవచ్చు. తర్వాత అనగనగా ఓ అగ్నిపర్వతం, దాని దగ్గర 3 సరస్సులు. చిత్రంగా అవి రంగులు మార్చేస్తాయి, కనుమాయ చేసేస్తాయి. ఎక్కడో ఎందుకో ఏమో అనుకోకండి. నీళ్ళంటే మనకి మహా ఇష్టం కదా. చెరువులు నదుల్లో కనిపిస్తేనే మన కళ్ళకి ఎంతో ఆహ్లాదం. మరేమో ఓ దగ్గర 3 సరస్సులు ఉన్నాయి, అవేమో చిత్రంగా రంగులు మారిపోతూ ఉంటాయంట. ఒకసారి ఒక రంగులో ఉన్న సరస్సు కొంతకాలం తర్వాత చూస్తే వేరే రంగులోకి మారిపోయి ఉంటుందిట. ఇంతకీ ఈ సరస్సులు ఎక్కడున్నాయనుకుంటున్నారు? ఇండోనేషియాలో. అక్కడ కెలిముటు నేషనల్ పార్క్ అని ఒకటి ఉంది. అక్కడ మౌంట్ కెలిముటు అగ్నిపర్వతం ఉంది. దాని శిఖరం సముద్ర మట్టానికి 1690 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అగ్నిపర్వత శిఖరాన బిలం దగ్గరే ఈ సరస్సులు దర్శనమిస్తాయి. అంతెత్తున ఈ మూడు సరస్సుల్లో రెండు పక్కపక్కగా ఉంటాయి, మూడోది మాత్రం వీటికి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. శాటిలైట్ వ్యూలో చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో కనిపిస్తూ అబ్బురపరుస్తాయి. వీటిలో మొదటి సరస్సు పేరు తివు అటలమబు, రెండో దాని పేరు తివు నువామురి కొఫాయ్, మూడోది తివు అటపోలో. స్థానిక భాషలో చిత్రంగా ఉన్న ఈ పేర్ల వెనుక ఆత్మలకు సంబంధించిన అర్థాలున్నాయట. ఈ మూడు సరస్సులు నిర్దిష్ట సమయానికి ఒకసారి రంగులు పూర్తిగా మారిపోతుంటాయి. నీలం, ఆకుపచ్చ, ముదురు, కుంకుమ రంగు, నలుపు, ఊదా లాంటి వర్ణాల్లోనూ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ అగ్నిపర్వతం నిద్రాణంలో ఉన్నట్లే పైకి కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం రసాయన చర్యలు జరుగుతూనే ఉంటాయట. వాటి ప్రభావం వీటి మీద ఉంటుంది. అలాంటి నీటిపై సూర్యుని కిరణాలు పడేసరికి అవి ఇలా కొంతకాలానికోసారి వేరువేరు వర్ణాల్లోకి మారుతుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ జాతీయ పార్కులో మరో ప్రత్యేకత ఉండంలో అరుదైన పక్షి జాతులకు చిరునామా ఇది. 19 రకాల అరుదైన పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. గబుక్కున చూస్తే రామచిలుకల్లా కనిపించే పచ్చని పావురాళ్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తానికి ఈ జాతీయ పార్కు, దానిలోని సరస్సులు గమ్మత్తుగానే ఉన్నాయి కదూ. ప్రియమైన మీతోలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, వింటూనే ఉండండి మా ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా, కప్పులో తాగాలా అనే సిల్లీ విషయాల గురించి చాలా సీరియస్ గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూన్టూ చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో. Only on My In Media, the voice of India.
Hi, this is Suman. మీరు వింటున్నారు మైండ్ మీడియా, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, the voice of India. మైండ్ మీడియా, the voice of India.
మైండ్ మీడియా, the voice of India. ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. అమెరికన్ బాంబ్ సైక్లోన్ భయపెట్టేస్తోంది. అట్లాంటిక్ సముద్రం నుంచి తీరం వైపు దూసుకొస్తున్న ఈ తుఫాను బీభత్సానికి భారీగా మంచు కురుస్తోంది. ఇళ్ళు, రోడ్లు, చెట్లు ఇలా ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో మంచు మేటలు పేరుకుపోయాయి. -డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు కొనసాగడంతో చుక్క నీరు కనిపించడం లేదు. ఎక్కడికక్కడ మంచు కొండలే. చలి తీవ్రతని జనజీవనం పూర్తిగా స్తంభించింది. భారీ హిమపాతం వల్ల సముద్రాలు గడ్డగట్టుకుపోయాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంచు తుఫాన్ అంటే ఏంటసలు? తుఫాన్ అంటే తెలుసుగా, సముద్రంలో ఉన్నట్టుండి అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. అంటే అక్కడ గాలి పీడనం, ఎయిర్ ప్రెషర్ తక్కువగా ఉంటుందన్నమాట. దీంతో చుట్టూ ఉన్న గాలి ఆ ప్రాంతంలోకి వేగంగా జొరబడి సుడులు తిరుగుతుంది. ఆ వేగంగా తిరిగే సుడుల్నే తుఫాను అంటారు. ఈ తుఫాను నీటి మీద నుంచి నేల మీదకు ఎక్కడాన్నే తుఫాను తీరం దాటడం అంటారు. ఆ సమయంలో వేగంగా వీచే చల్లగాలుల వల్ల వర్షం కురుస్తుంది. ఇదంతా మనకు తెలిసిందే. అయితే అమెరికాలో ఇప్పుడు చలికాలం. సాధారణంగానే మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటప్పుడు ఈ తుఫాను ప్రభావం వల్ల పైనుంచి వర్షం కురిస్తే చినుకులు గాల్లోనే మంచుగా మారతాయి. ఇదే మంచు తుఫాను. బాంబ్ సైక్లోన్ అంటే ఉన్నట్టుండి వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఒక్కసారిగా వచ్చే పెను తుఫాన్లనే బాంబ్ సైక్లోన్లు అంటారు. దీని వేగాన్ని, గాలిలో ఉండే పీడనాన్ని మిల్లీబార్లలో కొలుస్తారు కదా. ఒక ప్రాంతంలో ఉండే గాలి పీడనం గంటకు ఒక మిల్లీబార్ కి పడిపోతే తుఫాన్ నేత్రం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో పుట్టే తుఫాన్లని బాంబ్ సైక్లోన్లు అంటుంటారు. దీని ప్రభావం వల్ల ఏర్పడే గాలుల వేగం దాదాపుగా గంటకు 130 కిలోమీటర్లు ఉంటుంది. బాంబ్ అనే పదం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే 1980ల నుంచి ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది. బాంబ్ అంటే పేలుతుంది అని కాదు, అంతటి శక్తివంతమైన తుఫాన్ అన్నమాట. అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాల్లో శీతాకాలం సమయంలో ఈ తుఫాన్లు ఎక్కువగా పడుతూ ఉంటాయి. చాలా అరుదుగా వేసవి కాలంలో కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్, ఓ చోట రాతి పర్వతాలు ఉన్నాయి, వాటిల్లో వింత వంతెనలు ఉన్నాయి. అవన్నీ మన చాలా తెలిసిన వాళ్ళు చూసొచ్చారు కూడా. చిత్రమైన కబుర్లని తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు చూసొచ్చి, ఇక్కడ అలా చూసాం అలా చూసామని. కానీ మనకు కూడా అలాంటప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి కుదరకపోవచ్చు, వీలు కాకపోవచ్చు. నెక్స్ట్ దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు విని ఇమాజిన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు కూడా అందుకే ఏంటంటే అమెరికాలో ఉటాహ్ రాష్ట్రం, అక్కడ నేచురల్ బ్రిడ్జెస్ నేషనల్ మాన్యుమెంట్, ఇది 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అక్కడ ఉండే గైడ్లు మనల్ని అంతా తిప్పి విశేషాలను వివరిస్తారు. వాళ్ళతో పాటు బయలుదేరి అలా తిరుగుతూ ఉంటే కొన్ని చోట్ల నడుస్తూ వెళ్తూ ఉంటారు, వాహనాలు వెళ్తూ ఉంటారు, మరి కొన్ని చోట్ల ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తూ ఉండొచ్చు అనమాట. అండ్ ఒక 3 వంతెనలు ఉంటాయి అక్కడ, ఎవరో కట్టినవేం కాదు, సహజ సిద్ధంగా ఏర్పడిన బ్రిడ్జ్లవి. ఒక పర్వతం మీద నుంచి ఇంకో పర్వతం మీదకి వెళ్ళడానికి మన కోసమే ఎవరైనా వేశారా వాటిని అనిపించేస్తుంది మనకి. అయితే అంతకుముందు వాటిపైకి ఎక్కేవారట, కానీ ఇప్పుడు భద్రతా కారణాలతో ఎవరిని వాటిపైకి ఎక్కనివ్వడం లేదు. వాటిని చూస్తే చాలా చిత్రంగా ఉంటుంది. ఎలాగూ పైకి వెళ్ళడానికి లేదు కదా, అందుకే కింద నుంచే చూసి మనం ఫోటోలకి పోజులు ఇచ్చేసి తీయించేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ప్రాంతంలో అస్సలు కాంతి కాలుష్యమే లేదు, అంటే సహజమైన వెలుతురు తప్ప మరే కాంతి పడదు ఇక్కడ. అందుకే రాత్రిళ్ళు చుక్కల మధ్య ఈ వంతెనల్ని చూసేందుకు ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. చీకటి పడుతుందనగా అంతా ఓ చోట చేరి కూర్చుంటారు. అక్కడ గైడ్లు టెలిస్కోప్ ఇస్తారు, దానిలోంచి ఈ వంతెనల్ని చూస్తుంటే అబ్బా ఎంత అందంగా ఉన్నాయో, పైన మిడుకు మిడుకుమంటున్న నక్షత్రాల వెలుగులో ఇవి మెరిసిపోతూ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఈ 3 వంతెనల్లో ఒకదాని పేరు సిపాపు బ్రిడ్జ్. సహజ సిద్ధమైన పొడవైన వంతెనల్లో ఇది ఒకటి. మిగతా రెండింటి పేర్లు ఏమంటే ఓవచోము, కచైన. కొన్ని వేల ఏళ్ల క్రితం ఇక్కడ వరదలు వచ్చాయట. అప్పుడు రాతి కొండల్లో కింద మట్టి ఇసుక కొట్టుకుపోవడంతో ఇవి అలా సహజ సిద్ధమైన వంతెనల్లా ఏర్పడ్డాయని గైడ్ చెప్తే తెలుస్తుంది మనకి. ఇవి కాకుండా చిన్న చిన్న గుట్టల మీద ఆర్చిల్ లాంటివి కనిపిస్తాయి. ఇంకా లోపలికి వెళ్తూనే అక్కడ అంతా అంతెత్తున రాతి పర్వతాలు కనిపిస్తాయి. అవన్నీ ఇసుక రాతివి. మధ్య మధ్య లోయల్లో ఒక్కో చోట సరస్సులాంటివి కనిపిస్తాయి. స్థానిక అమెరికన్లు ఇక్కడి గుట్టల్లో కొన్ని వేల ఏళ్ల క్రితం నివాసాలు ఉండేవారట. వారికి సంబంధించిన గుర్తులు ఇక్కడ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గోడలపై వాళ్ళు మనకులానే జంతువుల బొమ్మలు వేశారు. అలా చరిత్ర దీనికి ఉంది. అందుకే అమెరికా ప్రభుత్వం 1908 నుంచి దీన్ని సంరక్షిత ప్రాంతంగా చేసింది. దీనికి నేచురల్ బ్రిడ్జెస్ నేషనల్ మాన్యుమెంట్ అని పేరు పెట్టి ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించిందన్నమాట. తర్వాత ప్రపంచం మొత్తం మీద ఇలాంటి పొడవైన సహజ సిద్ధమైన వంతెనలు మొత్తం 13 ఉంటే అందులో 3 ఇక్కడే ఉన్నాయి. అనగనగా ఓ ప్రాంతం ఉంది, అక్కడ చాలానే ఊళ్ళున్నాయి, వాటిల్లో చిత్రమైన ఇళ్ళున్నాయి. ఇంతకీ ఏంటవి? ఎక్కడైనా ఒక చోట ఒక కోట ఉందనుకోండి, మనమంతా దాన్ని ఆసక్తిగా చూస్తూ ఉంటాం, పర్యాటక ప్రాంతంలా సందర్శించేందుకు వెళ్తూ ఉంటాం, దాని విశేషాలన్నీ తెలుసుకుని విజ్ఞానాన్ని సంపాదిస్తాం. మరేమో ఒక దేశంలో కొన్ని ఊళ్ళకు ఊళ్ళే కోటల్లా ఉంటాయి. ఏంటో ఆ చిత్రం అంటే, జార్జియా అని ఒక చిన్న దేశం ఉంది తెలుసుగా, అక్కడ కైవ్ సురైటీ అని ఒక రాష్ట్రం ఉంది. పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి, వాటి పేరు కకాసన్. అంతెత్తున పర్వతాల పక్కల్లో ఆ లోయల్లో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. వాటిని చూస్తే పెద్ద పెద్ద రాతి బురుజులతో ఊరంతా కోటే ఉందా అనిపిస్తుంది. ఈ రాజు కట్టిన కోటో ఇది అని సందేహం వచ్చేస్తుంది. అంతెత్తు రాతి గోడలు, దూరం నుంచి ఎవరైనా వస్తుంటే కనిపించడానికి వీలుగా కిటికీలు, పైన ఇనుప ఊసల బాల్కనీలతో చిత్రంగా ఉంటాయా ఇళ్ళు. ఈ ఇళ్లను అసలు ఎందుకు ఇలా కట్టుకున్నారబ్బా అంటే దాని వెనక ఓ పెద్ద కారణమే ఉంది. మరి ఎప్పుడో ప్రాచీన కాలం నుంచే ఇక్కడ జార్జియన్లు కొండల్ని తొలుచుకుని చిన్న ఇళ్లు వేసుకుని నివసించేవారు. అయితే ఇక్కడ పెద్దగా పరిశ్రమల లాంటివేమీ లేవు. దీంతో చుట్టుపక్కల వారందరికీ ఉద్యోగాలు లేవు. ఈ చుట్టుపక్కల ఉండే గిరిజనులకు చేసుకునేందుకు పనులే దొరికేవి కాబట. దీంతో వాళ్ళు ఊళ్లకు ఊళ్ళనే దోచుకుపోయేవారట. దొంగల భయానికి ఊళ్ళల్లో ఉండే ప్రజలంతా ఒక్కటయ్యారు. వారి నుంచి రక్షించుకోవడానికి వీలుగా అంతెత్తు కోటగోడలతో ఇళ్లన్నీ ఒక్క దగ్గర నిర్మించుకున్నారు. వాటిల్లోనే వాటాలు పంచుకుని ఎవ్వరిళ్లల్లో వాళ్ళు ధైర్యంగా జీవించడం ప్రారంభించారు. అలా ఈ ప్రావిన్స్ లో ఉన్న చాలా గ్రామాలు వరుసగా కోట ఇళ్లుగా మారిపోయాయి. అందుకే ఈ ఊళ్ళను ఫోర్ట్ విలేజెస్ అని సరదాగా పిలిచేస్తూ ఉంటారు. ఇక్కడ దొంగల నుంచి కాపాడుకోవడానికి ఇక్కడి పురుషులు యుద్ధ కళల్ని నేర్చుకుని వాటిల్లో ఆరితేరారు. ఇక్కడ యువకులు ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత కథ ఉండి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన ఈ గ్రామాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు చాలా గ్రామాల్లో ఇప్పుడు జనాలు పెద్దగా లేరు. అయితే షతిలి అనే ఊళ్ళో మాత్రం ఇప్పటికీ డజన్ల కొద్దీ కుటుంబాలు ఈ కోటల్లోనే నివాసం ఉంటున్నాయి. మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యార్జే భార్గవితో. సేవలు అద్భుతంగా ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉన్నాయి అని ధృవీకరణ పొందిన విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారు విమానాశ్రయ రుసుమును అధికంగా చెల్లించాల్సి రావచ్చు. సేవలు చెత్తగా ఉన్నాయని తేలిన విమానాశ్రయాల్లో రుసుముల భారము తగ్గనుంది. సేవల తీరుకు అనుగుణంగానే విమానాశ్రయాల్లో రుసుములు వసూలు చేయాలి అన్న విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ ప్రాధికార సంస్థ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇలాంటివి అనుభవంలోకి వస్తాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించినట్లు కోజెన్సీస్ తెలిపింది. 6 నెలల్లో ప్రయోగాత్మకంగా కొన్ని విమానాశ్రయాల్లో నూతన విధానం అమలు చేయాలి అని ప్రాధికార సంస్థ ప్రతిపాదించింది. విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఏఏఐ నిర్వహణలోకి ఒక ప్రధాన విమానాశ్రయం, ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్న మరో ప్రధాన విమానాశ్రయం సహా 20 నుంచి 25 ముఖ్యమైన విమానాశ్రయాల్లో ప్రయోగాత్మకంగా తప్పనిసరిగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. చెక్ఇన్ కౌంటర్స్ దగ్గర ప్రయాణికులు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా చూడాలి అన్న పార్లమెంటరీ స్థాయి సంఘం సూచనలకు అనుగుణంగా ఈ విధానాన్ని ప్రతిపాదించారు. అన్ని ఎయిర్పోర్ట్స్ లో ఆన్లైన్ బోర్డింగ్ పాస్ సదుపాయం కల్పించాలి అని కూడా కోరారు. ప్రస్తుతం విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలు పెట్టిన పెట్టుబడులు, నిర్వహణ ఖర్చులు వసూలు చేసుకునేందుకు విమానయాన సంస్థల నుంచి రుసుములు వసూలు చేస్తున్నారు. ఆయా సంస్థలు 5 ఏళ్లలో పెట్టే పెట్టుబడుల అంచనాలకు అనుగుణంగా ప్రాధికార సంస్థ ఈ ఛార్జెస్ నిర్ణయిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రయాణికుల వద్ద విమానయాన సంస్థలు రాబడుతున్నాయి. ఇకపై సేవల నాణ్యతకు అనుగుణంగా ఛార్జీలు నిర్ణయిస్తారు. సేవలు బాగుంటే ఎక్కువ మొత్తంగా, సరిగా లేకపోతే ఛార్జీల్లో కోత విధిస్తారు. కొత్త విధానం వల్ల ప్రయాణికులు విమానం ఎక్కేందుకు వచ్చినప్పటి నుంచి దిగి వెళ్లే వరకు సౌకర్యవంతంగా గడిపేందుకు విమానాశ్రయ సంస్థలు తగిన చర్యలు తీసుకుంటాయి అని భావిస్తున్నారు. ఇందుకోసం పారదర్శకంగా సేవల నాణ్యతను అంచనా వేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ తనిఖీలు పూర్తి చేసేందుకు పడుతున్న సమయం, సామగ్రిని తిరిగి తీసుకునేందుకు సదుపాయాలు ఎలా ఉన్నాయి, అంతర్జాతీయ ప్రయాణాలైతే ఇమిగ్రేషన్ కేంద్రాల వద్ద ఎంతసేపు వేచి ఉండాల్సి వస్తుందో కూడా గమనిస్తారు. ఇవన్నీ పరిశీలిస్తారన్నమాట. సేవలు ఒకవేళ బాగున్నాయనుకోండి, విమానాశ్రయ ఛార్జీలు పెరుగుతాయి. విమానం దిగినందుకు, పార్కింగ్ చేసినందుకు అధిక మొత్తాన్ని విమానయాన సంస్థలు చెల్లించాల్సి వస్తుంది. ఇందువల్ల విమానాశ్రయాల నిర్వహణ సంస్థల ఆదాయం మెరుగుపడుతుంది. అయితే ప్రయాణికులు వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గుతుంది. ఢిల్లీ హైదరాబాద్ విమానాశ్రయాలని నిర్వహిస్తున్న GMR ఇన్ఫ్రాకి 2016-17లో 4,639 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ముంబై విమానాశ్రయాన్ని GVK విమానాశ్రయాల ప్రాధికార సంస్థ AAI సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. చెన్నై విమానాశ్రయం AAI అధీనంలోనే ఉంది. అండ్ విమాన ఇంధన ధరలు ATF ధరల అనుగుణంగా టికెట్ల ధరల పెంపు అనివార్యం అవుతుంది అని, అందువల్ల ఏడాది దేశీయ విమానయాన రంగం వృద్ధి 12% పరిమితం అవుతుంది అని విమానాల తయారీ సంస్థ బోయింగ్ అంచనా వేస్తోంది. 2015 నుంచి 2017 వరకు దేశీయ ప్రయాణికుల్లో 20-25% వృద్ధి నమోదైంది. గత 8 నెలల్లో ATF ధర 60% పెరిగింది అని బోయింగ్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షులు ఒకరు తెలిపారు. ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానాల విండ్ షీల్డ్ లో పగులు రావడంపై పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. నెక్స్ట్ సింగిల్ ఐస్లేజెట్ 737 MAX విమానాల సరఫరా వచ్చే ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం నుంచి ఉంటుంది అని కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రియమైన మీతోలో వింటూనే ఉండండి మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం, హాయ్ భళారే విచిత్రం.
మీ ఆర్జే వెన్నెలతో.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మడిసన్న కాసంత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది
అంటారు మన రావు గోపాలరావు గారు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షిక. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టి 4:30 నుంచి 5 గంటల వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను.
సిద్ధమైన మరి
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన్ మీతో మీ ఆర్జే భార్గవితో. 2-3 నెలల్లో విద్యార్థులకు పరీక్షా కాలం మొదలవుతుంది. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వంటి చదువుల విషయంలో ఆర్థిక విషయాలను లెక్కలేసుకునే సమయము ఇదే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేలైన విద్యా కోర్సులు అభ్యసించాలంటే అందుకు తగ్గ ఆర్థిక పరమైన మద్దతు ఉండాలి. ముఖ్యంగా స్వదేశంలో గుర్తింపు పొందిన కళాశాలలు విదేశాల్లో చదువుకోవడం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కానీ విద్యార్థుల్లో ప్రతిభ ఉంటే దేశంలోని ముఖ్యమైన విద్యాసంస్థలతో పాటు విదేశాల్లోనూ విద్యను అభ్యసించే అవకాశాలున్నాయి. విద్యా రుణాల ఆసరాగా ఆ కోరికను నెరవేర్చుకునే వీలు ఉంది. అయితే విద్యా రుణాలు పొందే విషయంలో అందుకు తగ్గ ప్రణాళిక ఉండాలి. విద్యా రుణాల్ని పొందాలనుకునే వారు ఎలాంటి ప్రయత్నం చేయాలి, బ్యాంకుల నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అంటే, ఒకప్పుడు విదేశాల్లో చదవడం అనేది కేవలం ధనవంతుల కుటుంబాలకు చెందిన పిల్లలకి సాధ్యమయ్యేది. విదేశాల్లో చదువుకోవాలనే పేద విద్యార్థుల కల కలగానే మిగిలిపోయేది. కానీ ప్రస్తుత కాలంలో విదేశీ విద్య అనేది అన్ని వర్గాల వారికి సాధ్యమవుతోంది. ఒక పక్క చదువు అనేది ఎంతో ఖరీదైన అంశంగా మారుతున్న క్రమంలో విదేశీ చదువు మరింత భారమైన వ్యవహారమైన ప్రతిభగల విద్యార్థులకు దాదాపు అన్ని బ్యాంకులు సులభంగానే విద్యా రుణాలు అందిస్తున్నాయి. విద్యా రుణం మంజూరుకు సంబంధించి ప్రతి బ్యాంకు కొన్ని ప్రత్యేక ప్రమాణాలు పాటిస్తుంటాయి. కొన్ని బ్యాంకులు టెక్నికల్ కోర్సులకు మాత్రమే రుణాలు ఇస్తాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదివే వారికి, దీర్ఘకాలిక కోర్సులు చదివే వారికి ప్రాధాన్యత ఇస్తాయి. వొకేషనల్ కోర్సులు చదవాలనుకునే వారికి విద్యా రుణాలు అందడం ఒకంత కష్టమే. 4 లక్షల రూపాయలకు మించి విద్యా రుణం తీసుకోవాలనుకున్నప్పుడు కొంత మొత్తాన్ని మార్జిన్ మనీగా చూపించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇది 15% వరకు ఉంటుంది. రుణాన్ని నేరుగా విద్యా సంస్థల పేరు మీదే చెల్లిస్తారు. ఎవరికి ఇస్తారు అంటే, భారత పౌరులందరికీ విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అర్హత ఉంది. దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణీత పత్రాలతో సిద్ధమైతే చాలు. మీరు చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయం నుంచి ప్రవేశ పత్రం, అంటే ఇందులో ఎలాంటి షరతులు ఉండకూడదు, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనే అంచనా పత్రం, అంటే అది కూడా యూనివర్సిటీ నుంచే. నెక్స్ట్ దరఖాస్తుదారుడు సహ దరఖాస్తుదారుడివి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, పాన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్, వ్యక్తిగత చిరునామా ధృవీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి, విద్యార్థి సహ దరఖాస్తుదారులకు సంబంధించిన 6 నెలల బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలు, సహ దరఖాస్తుదారుడి ఆదాయ ధృవీకరణ కోసం అతని వేతన స్లిప్, పే స్లిప్, గత 2 ఏళ్ల ఫార్మ్ 16, ఆదాయపు పన్ను రిటర్న్స్, తర్వాత సహ దరఖాస్తుదారుడి ఆస్తులు అప్పులకు సంబంధించిన వివరాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అసలు ఆస్తి పన్ను చెల్లింపు రసీదు, ఇలా విద్యార్థి విద్యార్హతలకు సంబంధించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్స్, మార్కుల జాబితాలు. విదేశాల్లో విద్యాభ్యాసం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అయితే విద్యా రుణం తీసుకున్నప్పుడు ఇందులో వేటిని పరిగణనలోకి తీసుకుని రుణాన్ని అందిస్తారన్నది ముందుగానే విద్యార్థులకు తెలియాలి. ట్యూషన్ ఫీజు, ల్యాబొరేటరీ ఫీజు, పరీక్షల ఫీజు, లైబ్రరీ ఫీజు, విద్యాభ్యాసానికి అవసరమైన పరికరాలు, పుస్తకాల కొనుగోలు కోసం ల్యాప్టాప్ కొనుగోలుకు ప్రయాణ ఖర్చులు, విదేశాల్లో నివసించేందుకు అయ్యే ఖర్చులు, ప్రాజెక్ట్ స్టడీ టూర్స్కి అయ్యే ఖర్చులు ముఖ్యమైనవన్నమాట. విద్యా రుణాల విషయంలో 4 లక్షల రూపాయల వరకు ఎలాంటి హామీలు, తనఖాలు అక్కర్లేదు అనే నిబంధనలున్నాయి. అయితే అంతకన్నా ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నప్పుడు మాత్రం బ్యాంకులు కొన్ని హామీలు, తనఖాలు అడిగే ఆస్కారం ఉంది. రుణానికి దరఖాస్తు చేసే విద్యార్థి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పనిసరిగా రుణ సహ దరఖాస్తుదారుడిగా ఉండాలి అని చాలా బ్యాంకులు నిబంధన విధిస్తున్నాయి. వివాహం అయిన వ్యక్తికి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా అత్తమామలు కూడా సహ దరఖాస్తుదారులుగా ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు 3rd పర్సన్ హామీ కూడా అడుగుతున్నాయి, లేదా ఆస్తుల్ని చూపించాల్సి రావచ్చు. తల్లిదండ్రులు లేదా గైడ్స్ ఆదాయం రుణం మొత్తానికి కనీసం 3 రెట్లు వరకు ఉంటే వారే పూర్తి స్థాయి హామీని ఇచ్చేందుకు అవకాశం ఉంది. అంటే 25 లక్షల రూపాయల కోసం రుణం కావాలి అనుకున్నప్పుడు సహ దరఖాస్తుదారుడి ఆదాయం 7 ఏళ్లకి కనీసం 75 లక్షల రూపాయలు ఉండాలి. ఒకవేళ రుణం 75 లక్షల రూపాయలకి మించి కావాలి అనుకున్నప్పుడు, సారీ 7.5 లక్షలు మించి కావాలనుకున్నప్పుడు రుణ మొత్తానికి సరిపడా విలువైన ఆస్తుల్ని తనఖాగా చూపించాలి. దీంతోపాటు భవిష్యత్తు ఆదాయాన్ని బ్యాంకులకి అసెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, SBI గ్లోబల్ ఎయిడ్ అడ్వాంటేజ్ అమెరికా, UK, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్, సింగపూర్, జపాన్, హాంకాంగ్లలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్ళాలి అనుకునే వారికి ఈ పథకం కింద SBI రుణం మంజూరు చేస్తుంది. అంటే కొన్ని బ్యాంకులు విద్యా రుణాలు, తర్వాత దీని కింద కనీసం 20 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 1.5 కోట్లు అంటే 1.5 కోట్ల వరకు రుణం పొందే వీలుంది. రుణ మొత్తానికి సమానమైన ఆస్తిని బ్యాంకుకు తనఖాగా పెట్టాల్సి ఉంటుంది. విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చులో 20% మార్జిన్ మొత్తంగా విద్యార్థి భరించాలి. మిగతా 80% రుణంగా ఇస్తుంది. స్కాలర్షిప్స్ ని మార్జిన్ లో చూపించుకునే వీలుంది. కోర్సు కాలం మారటోరియం సమయంలో సాధారణ వడ్డీని విధిస్తారు. SBI లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి బీమా పాలసీ తీసుకున్న వారికి వడ్డీ రేట్లో 0.50% రాయితీ లభిస్తుంది. ఇప్పటికే ఈ పాలసీ ఉంటే కనుక దీన్ని బ్యాంకు పేరు మీద అసైన్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థినులకు 0.50% వడ్డీలో రాయితీ లభిస్తుంది. కోర్సు పూర్తయిన 6 నెలల తర్వాత నుంచి రుణాన్ని నెలసరి వాయిదా రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే కోర్సు పూర్తయిన తర్వాత అనివార్య కారణాలతో సరైన ఆదాయం పొందలేక రుణం చెల్లింపు చేయలేకపోతే 15 ఏళ్ల దాకా మారటోరియం వ్యవధిని పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో సాధారణ వడ్డీని విధిస్తారు. ఈ పథకంలో బరోడా స్కాలర్ స్కీమ్ అనమాట. కనీస రుణ మొత్తం 20 లక్షల రూపాయలు, విద్యార్థి కోర్సు ఫీజు మొత్తంలో 15% భరించాలి, రుణ మొత్తంలో 1%, గరిష్టంగా 10,000 రూపాయలు పరిశీలన రుసుముగా వసూలు చేస్తారు. మొదటి విడత రుణం మంజూరు సమయంలో దీన్ని తిరిగి ఇచ్చేస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత 7 ఏళ్లు లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత 6 నెలల పాటు ఏది ముందైతే అది మారటోరియం వ్యవధిగా వ్యవహరిస్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉడాన్ పథకం దేశ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంకు పలు పథకాలు అందిస్తోంది. ఇందులో విదేశీ విద్యాభ్యాసానికి ప్రత్యేకంగా ఉడాన్ ని అందిస్తోంది. అవసరం విద్యార్థి తల్లిదండ్రుల తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి రుణ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తుంది. 4 లక్షల రూపాయల వరకు ఎలాంటి మార్జిన్ మొత్తం అక్కర్లేదు. 4 లక్షల రూపాయలకు మించి రుణం కావాలనుకున్నప్పుడు 15% మార్జిన్ మనీ అవసరం. రుణాన్ని 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు చెల్లింపు రుసుములు ఏమీ లేవు. మీ దగ్గరలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ప్రభుత్వ బ్యాంకు మాత్రమే విద్యా రుణాలు అందించేవి. ప్రస్తుతం యాక్సిస్, ICICI, HDFC వంటి ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విద్యా రుణాలు అందిస్తున్నాయి. వడ్డీ రేటు ప్రాధాన్యతల్లో తేడా ఉంటుంది. విద్యా రుణం పొందాలి అనుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులు కనీసం 6 నెలలు ముందుగానే ఆయా బ్యాంకుల్ని సంప్రదించి విద్యా రుణానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, ఏ పత్రాలు సమర్పించాలి వంటి విషయాలపై ముందస్తు అవగాహనకు రావడం ఎంతైనా మంచిది. ఇవాల్టి ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి, వింటూనే ఉండండి మై అండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. జనవరి 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.